சதாசிவசமாரம்பாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம்.
13 அத்தியாயம் 22 ஸ்லோகம்.
புருஷ பிரகிருதிஸ்தோ ஹி புங்கே பிரகிருதி ஜான்குணான் காரணம் குணசங்கோஸ்ய சதசத்யோனி ஜன்மசு.
ప్రకృతి పురుష అనే విషయాల గురించి అర్జునుని ప్రశ్నలకు కృష్ణ పరమాత్మ సమాధానం చెప్తున్నారు. అక్కడ యాజ్ఞవల్కుల వారికి పరీక్ష, ఇక్కడ కృష్ణుడికి పరీక్ష. సో కృష్ణ పరమాత్మ అర్జునుడి యొక్క ప్రశ్నలన్నిటికీ కూడా చక్కగా సమాధానం ఇస్తున్నారు. క్షేత్రం అంటే ఏమిటో చెప్పారు. ఈ శరీరం క్షేత్రం, క్షేత్రజ్ఞ అంటే ఈ శరీరంలో నివసించే ఆత్మ చైతన్యం, సాక్షి చైతన్యం క్షేత్రజ్ఞ. క్షేత్రం క్షేత్రజ్ఞ. జ్ఞేయం అంటే క్షేత్రజ్ఞుడికే జ్ఞేయమని పేరు, ఆత్మ చైతన్యం. జ్ఞానం అంటే విలువలు. ఈ యొక్క చైతన్యాన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి అర్హతలు అవి చూశాం, అమానిత్వం అదంభిత్వం అని. ఇప్పుడు ప్రకృతి పురుష గురించి చెప్తున్నారు. ప్రకృతి అంటే ఏమిటి? మనం మామూలుగా వాడతాం పదం ప్రకృతి ప్రకృతి అంటుంటాం. ఏమిటి ప్రకృతి అసలు? దాని యొక్క డెరివేషన్ అంటారు, వ్యుత్పత్తి చూస్తే ప్రకృతి అనే పదం ఎలా వచ్చిందంటే, ప్రకర్షేణ పంచవిధ ప్రకృతి. ప్రకర్షేణ చక్కగా ఐదు రకాలుగా, పంచవిధ ఐదు విధాలుగా వ్యక్తమవుతున్నది ఏదో అది ప్రకృతి అన్నారు. ఇది ఒక అర్థం. ప్రకర్షేణ పంచవిధ ఐదు విధములుగా వ్యక్తమవుతున్నది ఏదో అదే ప్రకృతి. మరొక అర్థం ఏంటంటే, ప్రకర్షేణ కృతి యోగ్య అన్నారు. ఐదు విధములుగా వ్యక్తం కావడానికి, మార్చడానికి, మార్పు పొందడానికి ఏదైతే తగి ఉన్నదో అది ప్రకర్షేణ కృతి యోగ్య ప్రకృతి అని. ఎందుకంటే సంస్కృత భాష చాలా మాధుర్యమైనటువంటి అందమైన భాష. ఇంకా రాబోయే తరాలకి సంస్కృతం తెలియని వాళ్ళు ఉండకూడదు దేశంలో. అది త్వరగా రావాలి ఈ దేశానికి. సంస్కృతం తెలియని వ్యక్తి ఉండకూడదు. మూడు భాషలు చెప్పాను కదా, మళ్ళీ గుర్తు చేస్తా. భాషకే కదండి మనిషికి జ్ఞానాన్ని ఇచ్చేది. భాష విద్య లేని వాడు వింత పశువు అంటారు. కనీసం మనిషి సంస్కారాన్ని సంస్కారాన్ని పొందుతూ ఉంటే విద్య వలన మనిషి సంస్కారవంతుడవుతాడు. కనుక మాతృభాష, రాష్ట్రభాష, దేవభాష, మూడు భాషలు మనిషి నేర్చుకున్నాడంటే మనిషి మనీషి అవుతాడు. మనిషి జ్ఞాని ఎప్పుడవుతాడు? మనీషి. మనీషి అంటే జ్ఞాని. మనిషి మృగతత్వం నుంచి మనిషి మనిషిగా బతకాలి ముందు. యానిమల్ మ్యాన్ టు మ్యాన్ మ్యాన్, మృగతత్వం పశుతత్వం నుంచి బయటపడాలి మనిషి. మనిషి మనిషిగా జీవించడం నేర్చుకోవాలి. మ్యాన్ మ్యాన్, మనిషి మనిషి కావాలి ఒక రోజు. మ్యాన్ మ్యాన్ టు డివైన్ మ్యాన్. డివైన్ మ్యాన్ అంటే దైవికంగా ప్రతి మనిషి నడిచే దైవంగా మారాలి. అలా చేయగలిగింది ఒక్కటే. ఏమిటంటే వైదిక జ్ఞానం. మన వేదాల యొక్క జ్ఞానమే, ఉపనిషత్తుల జ్ఞానమే మనల్ని animal man to man man, man man to divine man. Ala pondali ante bhasha kavali. Etuvanti bhasha? Matru bhasha kavali. Mana talli bhasha. Telugu vallamaithe telugu bhasha, tamilam vallaki tamilam bhasha. ఏ ఏ రాష్ట్రాల్లో ఉంటే ఆ భాష ఖచ్చితంగా తెలియాలి. మిగతా భాష దేశ భాషలు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా కనీసం మాతృభాష తెలుసుండాలి. వ్రాయడం చదవడం తెలుసుకుని ఉండాలి. మాట్లాడటం కొంచెం తెలుసు అనుకోండి, కానీ వ్రాయడం చదవడం కూడా నేర్చుకోవాలి. అప్పుడు ఆ తెలుగు గ్రంథాలు మనకు తేలికగా వంటపడదు. తర్వాత రాష్ట్ర భాష, ఈ దేశానికి అందరికీ కలిపి ఒక భాష హిందీ భాష. అది దేశ భాష, రాష్ట్ర భాష. అప్పుడే మనకు తెలుస్తుంది ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు ఏమిటని చెప్పి అన్ని భాషల వాళ్ళని మనం కలుపుకోగలుగుతాం, అందరితో కలిసిపోగలుగుతాం. ఎక్కడ అరుణాచల ప్రదేశ్, ఎక్కడ అస్సాము, ఎక్కడ మేఘాలయ, ఎక్కడ కాశ్మీరు, రకరకాల భాషల వాళ్లతో మనం అన్ని భాషలు వేరైనా సంప్రదాయం ఒకటే, అంత హిందూ సంప్రదాయం, ఒకటే సంస్కృతి, ఒకటే ఆచారం, వివిధ భాషలైనా కూడా. అప్పుడు మనకు ఈ సూత్రం ఉన్నట్లుగానే పూలన్నీ వేరువేరైనప్పటికీ కల్పించేది ఒకటి సూత్రం, అది భాష, హిందీ భాష. హిందీ భాష తెలియని వాళ్ళు ఉండకూడదు, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్. దక్షిణ భారతంలో ఉండేవాళ్ళు తప్పనిసరిగా హిందీ నేర్చుకోవాలి, లేకపోతే మన యొక్క దేశం గురించి మనకు అవగాహన ఉండదు, మన దేశ సంస్కృతి గురించి పూర్ణ అవగాహన రావడానికి ఆస్కారమే లేదు. అసలు హిందీ చదవని వాళ్ళకి, మాతృభాష తెలియని వాళ్ళకి దేశం యొక్క పూర్ణ జ్ఞానం రాదు. దేశం యొక్క పూర్ణ జ్ఞానం అంటే సంస్కృతి యొక్క పూర్ణ జ్ఞానం. తర్వాత సంస్కృత భాష, దేవభాష. మన శాస్త్రాల యొక్క సారాన్ని మనం తెలుసుకోవాలంటే సంస్కృతం తెలుసుకోవాలి. ఈ మూడు భాషలు తెలుసుకున్న తర్వాత మిగతా భాషలు, ఫ్రెంచ్ నేర్చుకుంటావో, జపానీస్ నేర్చుకుంటావో, ఇంగ్లీష్ నేర్చుకుంటావో, నీ ఇష్టం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఈ మూడు తప్ప, తల్లి భాష తెలియదు, రాష్ట్ర భాష తెలియదు, దేవభాష తెలియదు, ఇంగ్లీష్ తెలుసు, మా అబ్బాయి జర్మనీ మాట్లాడతాడు, మా అబ్బాయి జపానీస్ మాట్లాడతాడు, తెలుగు రాస్తాడా మాట్లాడతాడు రాదు. మనిషి పూర్ణ వికాసం లేనట్లే గుర్తుపెట్టుకోండి. మాతృభాష వ్రాయడం చదవడం తెలియని వాడికి ఆ యొక్క వ్యక్తిత్వం అపూర్ణం. హిందీ భాష రాని వాడికి దేశం యొక్క సంస్కృతి జ్ఞానం అపూర్ణం తెలియనట్లే. సంస్కృత భాష జ్ఞానం లేనివాడికి శాస్త్ర జ్ఞానం అపూర్ణం, పూర్ణం లేనిట్లే, పొందనట్లే. అర్ధ జ్ఞానం అని అర్థం, నాటి సంపూర్ణ జ్ఞానం అసంపూర్ణం అని అర్థం. ఇలా చెప్తున్నప్పుడు మనం ఏజీతో పని లేదు, భాష నేర్చుకోవడానికి ఏ ఏజ్లోనైనా నేర్చుకోవచ్చు, 30 రోజుల్లో ఏ భాష అయినా నేర్చుకోవచ్చు. నేను అట్లాగే నేర్చుకున్నాను తమిళం, తమిళం చదువుతాను, తమిళం రాస్తాను, తమిళం మాట్లాడతాం, హిందీ చదువుతాం, హిందీ మాట్లాడతాం. అట్లా నేర్చుకోవాలి. ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిది, కనీసం మూడు భాషలు ముఖ్యం. ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క ప్రకృతి అనేటువంటి పదం దాని గురించి చెప్తున్నాను. ప్రకర్షేణ కృతి యోగ్య, ప్రకర్షేణ పంచవిధ. మన సమయాన్ని దేని దేనికో ఉపయోగిస్తుంటాం, చాలా సమయం ఉంది, సమయం లేకేం కాదు. మనకు ఇంట్రెస్ట్ ఉంటే మనకి ఇప్పుడు మీడియాలో ఎన్నైనా నేర్చుకోవచ్చు, ఏ భాష అయినా ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. ఇక్కడ తెలుగు చదువుకోకుండా అమెరికా వెళ్ళి అమెరికాలో మన పిల్లలందరూ మా బడి అని స్కూల్కి వెళుతున్నారు, తెలుగు నేర్చుకుంటున్నారు రాయడం. ఇక్కడెంతనే మమ్మీ డాడీ అని చెప్పి ఇంగ్లీష్ నేర్చుకొని తెలుగు భాష తెలియక అక్కడికి పోయి తెలుగు నేర్చుకుంటున్నారు. ఏ ఇక్కడ నేర్చుకోవచ్చుగా, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుగు భాష విలువ తెలిసింది, దేశ దేశాలన్నీ కూడా సంస్కృత భాషను పొగుడుతుంటే సంస్కృత భాష విలువ తెలుస్తున్నది మనకిప్పుడు. ఆశ్చర్యం, ఏ దేశంలో ఇన్ని భాషలు లేవండి, ఎక్కడా లేవు. ప్రపంచంలో ఇన్ని భాషలు ఇన్ని ఆచార వ్యవహారాలు ఉన్న దేశం లేదు, ఒకటే సంస్కృతే. అద్భుతం. కనుక ప్రతి భాష ఈ దేశంలో ఉన్నతమైన భాష. తమిళం కావచ్చు, తెలుగు కావచ్చు, కన్నడ కావచ్చు, మలయాళం కావచ్చు, ప్రతి భాషకి మూలం సంస్కృతం. సంస్కృతంలో నుంచి వచ్చిన 14 భాషలు, లిపి ఉన్న భాషలు, లిపి లేని భాషలు. ఆంధ్రాలో ఎరుకల భాషను ఉన్నది తెలుసా? ఎరుకల వాళ్ళు ఎరుకల భాష మాట్లాడతారు. మేము వినేవాళ్ళం చిన్నప్పుడు. వాళ్ళకి లిపి ఉండదు. కనుక భాష అనేది చాలా ముఖ్యం. భాష నేర్చుకోవడానికి వయసుతో పని లేదు. భాష నేర్చుకోగా నేర్చుకోగా నీలో వచ్చే ఉత్సాహం, ఆనందం, భాషా పరిజ్ఞానం వలన వచ్చేటటువంటి శబ్దజాల జ్ఞానం ఆనందాన్ని ఇస్తుంది, తృప్తినిస్తుంది మనిషి. ఎందుకు చెప్తున్నానంటే ప్రకృతి అనేటువంటిది ఎంత చక్కని పదం, వాడతాం మనం, కానీ ప్రకృతి అంటే ఏమిటో తెలియదు మనకి. దాని నేచర్ అండి, దాని స్వభావం అండి అంటుంటాం. ఊరికే చెప్పేస్తాం పదం, కానీ వివరం తెలియదు మనకు. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ యాజ్ గుడ్ యాజ్ నో నాలెడ్జ్. అవునా? హాఫ్ నాలెడ్జ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ నో నాలెడ్జ్. కనుక నేర్చుకో, ఎప్పుడు విద్యార్థులుగా ఉండడానికి ప్రయత్నించండి. మనలో ఉన్న విద్యార్థి చనిపోకూడదు. మనలో ఉన్న విద్యార్థి, విద్యార్థి స్టూడెంట్ షుడ్ నాట్ డై. ఎప్పుడు జీవించే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి. అందులో ఉన్న ఆనందం వెల కట్టలేనటువంటిది. ఎప్పుడైతే నీలో ఉన్న విద్యార్థి చనిపోతాడో నువ్వు ముసలివాడి అయినట్లు అర్థం. ఎప్పుడైతే ఆ విద్యార్థి జీవించి ఉంటాడో ఇంకా నీకు ముసలితనం రాలేదని అర్థం. ఇది అర్థమైంది అనుకుంటా. సరే, ప్రకృతి. ఈ ప్రకృతి లక్షణం ఏమిటి అంటే మారుతూ ఉండే లక్షణం. ఇది మారుతూ ఉంటుంది, అందుకని కృతి యోగ్య అన్నాం. మట్టిని నీళ్లతో కలిపామనుకోండి, దాన్ని ఎట్లాగైనా ఏ రూపంలో అయినా మనవచ్చు. మట్టి దాకెందుకు గోధుమ పిండి? గోధుమ పిండి నీళ్ళలో కలిపి ఏ రకంగా అయినా దాన్ని రూపం మార్చచ్చు. ఎన్ని పిండి వంటలు చేస్తారండి, రకరకాల షేపులు. అలాగే ప్రకృతి అనేటువంటిది కూడా, ఈ మాయ అనేటువంటిది అనేక రకాలుగా మారుతూ ఉంటుంది, వికారం చెందుతూ ఉంటుంది. ఎప్పుడూ వికారం చెందేది ఏదో అది ప్రకృతి. ప్రకృతి 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 అంటాం. ఇప్పుడు వికారం చెందేది ప్రకృతి అన్నాం. ఇప్పుడు నీ శరీరం వికారం చెందుతున్నదా లేదా? ఈ శరీరం వికారం చెందుతున్నదా, మారుతున్నదా లేదా? అప్పుడు ఇది ప్రకృతే కదా. ప్రకృతి ఎక్కడుందో చెప్పండి. ఇప్పుడు పంచభూతాలుకి మరొక పేరు ప్రకృతి, ప్రకృతికి మరొక పేరు పంచభూతాలు. పంచభూతాలు 5 కలిపి ప్రకృతి. అవి వ్యక్తమైనప్పుడు మనకు ప్రపంచంగా కనపడుతుంది, వ్యక్తం కానప్పుడు ప్రకృతిగా ఉంటుంది, మారుతూ ఉంటుంది. కానీ పురుష మారదు. ఆత్మ చైతన్యం. పురుష అంటే చైతన్యం, ఆత్మ ఎప్పుడు మారనటువంటిది, ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది. ఈ ప్రకృతి మారాలి అంటే ఆ పురుష అనే చైతన్యం ఉండాలి. అది ఉన్నప్పుడే ఇది మారుతూ ఉంటుంది. అందుకే ఇందాక చెప్పారు, యంత్రారూఢాని మాయయా. కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. ఈ జీవులు శరీరాలన్నీ కనపడుతున్నవన్నీ కూడా నా యొక్క అంశాలే ఇవన్నీ కూడా అన్నారు. అంటే ఏమిటి, నా యొక్క మాయాశక్తి ప్రకృతి నా యొక్క పవర్ మాయాశక్తి, అందులో నేను చైతన్యంగా ఉన్నాను. అన్నిట్లో జీవభూత సనాతన కనుక నీ యొక్క నువ్వెవరో తెలుసుకో ఫస్ట్. నువ్వెవరో తెలుసుకోవాలంటే కళ్ళు మూసుకొని ధ్యానం చేసి నేనెవరిని చెప్పి నిద్రపోతా. ఏమండి నేనెవరిని చెప్పి అడుగుతూ ఉన్నానండి, కానీ ఏం తెలియటం లేదండి, నిద్ర వస్తూ ఉందన్నారు. అలా తెలుసుకోమని ఎవరు చెప్పారు నీకు? మన అబ్బాయి ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అంటే లెక్కలు వస్తాయా, ఫిజిక్స్ వస్తుందా చెప్పండి మీరే? రాదు కదా. టీచర్ దగ్గరికి వెళ్ళాలి, ఆ ఈక్వేషన్ తెలుసుకోవడానికి ముందు ప్రిపేర్ అవ్వాలి, వాడికి కొన్ని ప్రిపరేటరీ లెసన్స్ చెప్పాలి. అది చెప్పిన తర్వాతనే ఆ సూత్రం అర్థమవుతుంది. అక్కడ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ లాగా మనకి ఇక్కడ మహావాక్యం తత్వమసి అహం బ్రహ్మాస్మి ఈక్వేషన్ అర్థం కావడానికి ముందు ప్రిపరేషన్ ఉండాలి కదా. ఆ ప్రిపరేషన్ వస్తేనే కదా తెలుస్తుంది. కనుక ఈ పురుష అనేది చైతన్యం, ఆత్మ ఇక్కడే ఉన్నది. మన శరీరం, మన మనస్సు, మన అహంకారం, మన యొక్క చేతన సాక్షి చైతన్యమే, ఇదే పెద్ద ల్యాబొరేటరీ. దీన్ని వదిలిపెట్టి అందరూ ఏం చేస్తున్నారు, పుస్తకాలన్నీ కొనుక్కుంటారు, బోర్డు ఫిజిక్స్ కెమిస్ట్రీ అది ఇది అన్ని కొనుక్కుంటారు, ఇల్లు కొనుక్కుంటారు, ఆస్తులు కొనుక్కుంటారు, అన్ని ఏమిటి ఒకటే రెండా. ఒక్కొక్క మనిషికి ఇంట్లో ఎన్ని ఉంటాయి చూసారా, అన్ని చేకూర్చుకుంటాడు. దానికోసం రాత్రి పగలు అహర్నిశలు కష్టపడతాడు. ఏదైతే తెలుసుకోవాలో అది తెలుసుకోకుండా అన్నిటికోసం పాకులాడతాడు మనిషి. ఈ లోపల ట్రైన్ టైం అంటే తెలుసు కదా, డిపార్చర్ టైం వచ్చేస్తుంది, అప్పుడు దిగులు పడతాడు. ఏం చేశాను, ఏం సాధించాను జీవితంలో, ఏమిటో, ఎందుకు పుట్టానో, ఎక్కడికి పోతున్నామో, అన్ని క్వశ్చన్ మార్కులే. ఒక్కదానికి ఆన్సర్ రాదు. అంటే జీవితానికి కావాల్సినదేదో, జీవిత పరమార్థం ఏదో తెలుసుకోలేకపోయినాడు. అందుకని భగవద్గీత చదవనటువంటి వ్యక్తి ఉండకూడదు దేశంలో. ప్రతి ముందాక మూడు భాషలు ముఖ్యం అని చెప్పాను, ఇప్పుడు ఇంటింటా భగవద్గీత. భగవద్గీత చదవని వ్యక్తే ఉండకూడదు దేశంలో. అసలు ఈ దేశం మీకు రామరాజ్యంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి, అందరూ సుఖశాంతితో ఉండాలని కోరుకుంటారా? ఉన్నదా ఆ కోరిక? అసలు ఉంటే ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి. ప్రతి మనిషి భగవద్గీత చదివితే మన జీవితానికి ఒక మార్గదర్శనం చేసేటటువంటిది ఇది. ఇదేదో కృష్ణ పరమాత్మ చెప్పాడు కనుక ఆయన నేను పూజిస్తాను కనుక ఆయన చెప్పిన గ్రంథం కనుక దేర్ ఫోర్ అప్పుడప్పుడు స్వామిని గారి దగ్గరికి వెళ్ళి కాస్త అట్లా అలా వినొస్తే అనుకుంటాం మనం. కాదు, ఇది నా జీవితానికి కావలసినటువంటి మార్గాన్ని చూపించేటటువంటిది అని తెలుసుకోవాలి. అందుకని చదువుతున్నాను, ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా చేస్తే, ఎలా ఉంటే నా జీవితానికి శాంతి సుఖం లభిస్తాయి అని తెలుసుకోవడానికి. కనుక పురుష ప్రకృతి గురించి తెలుసుకుంటున్నామంటే మన గురించి తెలుసుకుంటున్నాం అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ శ్లోకం చదువుతానో భగవద్గీతలో, అది ప్రతిదీ కూడా మన గురించి తెలుసుకుంటున్నామనే సంగతి మరచిపోకూడదు. నా గురించి తెలుసుకుంటున్నాననే విషయాన్ని మరచిపోకూడదు. అలా మరచిపోకుండా ఉంటేనే మీకు భగవద్గీత దాని యొక్క ఫలం లభిస్తుంది. అర్థమైందా? సరే, సబ్జెక్ట్లోకి వద్దాం. చాలా ఘాటుగా అవుట్ ఆఫ్ ట్రాక్లోకి వెళ్ళాం, అయినా కొంచెం ఉపయోగం అప్పుడప్పుడు చెప్తూ ఉంటా, అది నేను మారను. ఓకే. పురుష ప్రకృతిస్థ, ప్రకృతిస్థ అంటే శరీరంలో ఉన్నాడు. ప్రకృతితో చేయబడినటువంటి ప్రతి వస్తువు కూడా ప్రకృతితో చేయబడింది. ప్రతిదీ కూడా పంచభూతాల యొక్క కలయిక. ఆకాశ, వాయు, అగ్ని, ఆపహ, పృథివీ. తెలుగులో చెప్పాలండి, ఆకాశం అంటే ఆకాశం, పైన చూడకండి ఆకాశం అంటే, ఇదంతా ఆకాశం. గాలి, అగ్ని, అగ్ని కూడా ట్రాన్స్లేషన్ అక్కర్లేదు కదా. ఆపహ అంటే జలం, నీళ్లు, పృథివీ, భూమి. ఐదు పంచభూతాలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఐదు భూతాలు పంచభూతాలు కూర్చునేయండి కుర్చీలో, 70 కేజీలు, 80 కేజీలు, ఇంకా ఎక్కువ కూడా ఉంటారు కొంతమంది. పంచభూతాల యొక్క రూపమే అది. ఎప్పుడన్నా జ్ఞాపకం వస్తుందా మనకు? అస్సలు పొరపాటున కూడా నా ముందు తలకాయ ఊపుతారు, అద్దం ముందు నుంచుంటే డబ్బా డబ్బా పౌడర్ ఖర్చు అయిపోతుందే కానీ, ఆహా పంచభూతాలకి ఏమి సోకు చేస్తున్నాం, ఎన్ని సోకులు చేస్తున్నాం, వద్దుండే ఎన్నిసార్లు స్నానాలు చేయాలి, పుట్టినప్పటి నుంచి స్నానం చేస్తూనే ఉన్నాం. పంచభూతాలకు ఒకటే సేవ దొరుకున, ఇటువంటి సేవ చేస్తున్నాం. అది మాత్రం మారదు. నువ్వు ఎన్నన్నా స్నానం చేయించు నా చేత, నేను మారుతూనే ఉంటాను. పెరుగుట విరుగుట కొరకే. ఆహా ఆహా పెరిగాడు పెరిగాడు అన్నాడు. దాని తత్వం అది, దాని నేచర్ అది, స్వభావం అది. ప్రకృతి భుక్తి ప్రకృతి జాన్ గుణ. ఆత్మ చైతన్యం పురుష ఈ శరీరంలో ఉండి ప్రకృతి యొక్క, అంటే ఈ యొక్క వస్తువులు, ఈ పదార్థాలన్నీ కూడా భుంక్తి, భుంక్తి అంటే అనుభవిస్తున్నట్లుగా. ప్రకృతి జాన్ గుణాన్, గుణాన్ అంటే ఇక్కడ రెండు అర్థాలు. గుణ అంటే వస్తువులు, ప్రోడక్ట్స్. ఇప్పుడు ఈ పుష్పం ఉంది, ఇది ఒక ప్రోడక్ట్. ఈ పుష్పం ఉంది, ఇది ఒక ప్రోడక్ట్. వస్తువులు, ఇది ఒక ప్రోడక్ట్. దీన్ని ఉపయోగించుకుంటున్నామా, దీన్ని ఉపయోగించుకుంటున్నామా, దీన్ని ఉపయోగించుకుంటున్నా, దీన్ని అన్ని ఉపయోగించుకోవడం కోసమే మనం పుట్టిందే. భుంక్తి ఇంకొక అర్థం ఏంటంటే, గుణానంటే సత్వ రజస్తమో గుణము. సత్వగుణం, రజోగుణం, తమో గుణములతో చెయ్యబడినటువంటి వస్తువులు అని అర్థం. పంచభూతాలు ఏమండి, ప్రకృతి మూడు గుణాలతో కలిగినది. మూడు గుణాలు ఉన్నటువంటిది త్రిగుణాత్మిక మాయా అస్తి. మాయా ప్రకృతి, మాయా లేక ప్రకృతి త్రిగుణాత్మిక. మూడు గుణాలు ఎక్కడైతే ఉంటాయో అది మాయ అండి. ఏమండి కొంచెం మాయ గురించి చెప్పండి స్వామిని అని మీకు ప్రశ్న కనుక వేస్తే, మాయ అంటే ఏమిటండి అసలు అని అడుగుతాం. ఎక్కడైతే మూడు గుణాలు ఉంటాయో అది మాయా. ఎక్కడుంటాయండి మూడు గుణాలు? ఇక్కడే ఈ శరీరంలోనే. మూడు గుణాల మాయ పంచభూతాలుగా మారింది. తత్వబోధలో సత్వగుణాంశ, రజోగుణాంశ, తమో గుణాంశ, ఏదేని నుంచి ఏవేవి పుట్టినాయో చదువుకున్నాం కదా. అందుకని ఎప్పుడు తత్వబోధ హ్యాండీగా ఉండాలి, మర్చిపోకూడదు. ఈ పంచభూతాలతో, పంచభూతాలంటే ఏంటి, మూడు గుణాలు ఉన్నటువంటి మాయ. ఆ పంచభూతాలతో చేయబడిన శరీరం మూడు గుణాలు వస్తూనే ఉంటాయి, అది వదిలిపెట్టదు. అదే స్వభావం అంటే. ప్రతి మనిషిలో మూడు గుణాలు ఉంటాయి. దీని తర్వాత అదే అధ్యాయం చదవబోతున్నాం, గుణత్రయ విభాగ యోగం. కనుక గుణాన్ భుంక్తే అంటే ఏమిటి అర్థం? ఆత్మ చైతన్యం ఈ శరీరంలో ఉన్నది, ఉండి ఈ శరీరం ద్వారా అన్ని అనుభవిస్తున్నది అని అర్థం, లిటరల్గా తీసుకుంటే. కానీ దాని వెనకాల ఇంకా కొంచెం నిగూఢమైన అర్థం ఉంది. నిజంగా ఆత్మ అనుభవిస్తుందా? భుంక్తి అంటే అనుభవించడం, ఎక్స్పీరియన్స్. నిజంగా ఆత్మ అనుభవించదు. అనుభవిస్తూ ఉన్నదనుకోండి, వికారం చెందుతున్నట్లే. అవునా? తింటున్నాం పాయసం, అనుభవిస్తున్నాం, తింటూ ఉంటే ఏమైపోతుంది? గ్లాస్ ఖాళీ, లోపలికి వెళ్ళి పాయసంగానే ఉంటుందా? ఉండదు కదా. పాయసం అయిపోగానే ఒక రకంగా ఉండదు లోపల. వికారం చెందిందా లేదా? అనుభవించేవాడు వికారం చెందుతాడు. ఆహా బాగుంది, లోపలికి వెళ్ళిపోయింది, ఎంజాయ్, మార్పు వచ్చింది. చూశారా అక్కడ నిజంగా భుంక్తి అంటే మార్పు చెందుతుంది. కనుక ఇక్కడ భుంక్తి అంటే ఏమిటో తెలుసా? సాక్షి రూపంగా ఉంటుంది అని చెప్పబోతున్నారు తర్వాత శ్లోకంలో. అనుభవిస్తున్నట్లుగా, ఎందుకంటే సాక్షిగా ఇక్కడ ఉన్నాడు కదా ఆత్మ చైతన్యం, వీటినన్నిటి పనిచేయిస్తున్నాడు కదా. ధ్యాయతీవ లీలాయతి ఇవ అని ఉపనిషత్తులో బృహదారణ్యకలో చెప్పు. కదులుతున్నట్లుగా ఏమండి, ఇప్పుడు గ్లాస్ ఉంది, ఈ కుండ ఉంది, ఈ కుండలో చోటు ఉందా లేదా? ఉందా? గ్లాస్లో చోటు ఉన్నదా లేదా? ఆకాశం ఉంది కదా, ఇప్పుడు ఈ కుండ కదులుతూ ఉన్నది, ఆకాశం కూడా కదులుతున్నదా? కదులుతుందా లేదా? ఏమోనండి, తెలియదండి. ఎందుకులే అనవసరంగా చెప్పడం. ఏమండి, కుండ కదులుతుంటే ఆకాశం కదలకుండా ఎట్లుంటుందండి? కదులుతుంది కదా అన్నాడు. కదిలినట్లుగా ఆకాశ అచల, దానికి చలనం లేదు. చలనం లేదు ఎట్లా కదులుతుంది? మరి గ్లాస్ కదులుతున్నది కాబట్టి, కంటైనర్ కదులుతున్నది కాబట్టి కంటెంట్ కూడా కదిలినట్లుగా. నిజంగా కదలదు, చలనం లేనిది ఎట్లా కదులుతుందండి? ఇంకొకటి ఏంటంటే, ఆకాశం అంతటా ఉన్నది, చోటు అంతటా ఉన్నది, ఇక్కడ ఉండి అక్కడ లేకపోతే కదలాలి. ఆహా ఇక్కడ ఉన్నాను, అక్కడ చోటు ఉంది కాబట్టి అక్కడ కదులుతానంటుంది. అక్కడ నేనే ఉన్నాను, ఇక్కడ నేనే ఉన్నాను, ఆకాశం ఎక్కడి కదులుతుంది? కదలలేదు, కదలాల్సిన అవసరమూ లేదు. ఎక్కడెక్కడికి కుండ పెడితే అక్కడక్కడ చోటు ఉంటుంది. అవునా? అట్లాగే భుంక్తి అంటే ఆత్మ అనుభవిస్తున్నదని చెప్పకూడదు. ఏ ఏ శరీరంలో ఉన్నా కూడా అనుభవిస్తున్నట్లుగా, శరీర ధర్మాలు, మనస్సు ధర్మాలు ఇవన్నీ కూడా ఆ సాక్షి చైతన్యం ఉండడం వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి. కానీ సాక్షిగా ఉంటూ చూస్తూ ఉంటుంది. ఇంకా వివరంగా వచ్చే శ్లోకంలో చూస్తాం. రెండో లైన్ చూడండి. కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. ఇది ముఖ్యమైన విషయం. ఈ శరీరం రావడానికి ఏమిటండి కారణం? సత్ అసత్ యోని. సత్ అంటే ఉన్నతమైన జన్మ, సద్యోని. అసద్యోని అంటే అది చెప్పకండి. పిల్లి, నల్లి, బల్లి, కుక్క, ఇవన్నీ జంతువులు. అసద్యోని, పాపం చేయడం వలన వచ్చేటటువంటి హీన జన్మలు, హీన శరీరాలు. పుణ్యం చేయడం వలన వచ్చేటటువంటి మనుష్య శరీరం, దేవ శరీరాలు. సద్యోని అసద్యోని. కారణం గుణ సంగోస్య. ఎప్పుడైతే ఈ గుణాలతో నువ్వు సంగం పెట్టుకుంటావో, రాగ, ద్వేష ఇవన్నీ కూడా గుణాల వల్ల వస్తాయి. సంతోషం సాత్విక గుణం, సత్వగుణం దానితో సంగం. రజోగుణం కామం, క్రోధం. తమోగుణం నిద్ర, లేజినెస్, వాటితో తాదాత్మ్యం చెందిపోతున్నావు కదా. గుణ సంగ అస్య, కారణం గుణసంగస్య సద్ అసత్ యోని జన్మసు కారణం భవతి. ఎప్పుడైతే నువ్వు ఈ గుణాలతో కూడినటువంటి మానసిక భావనలతో నువ్వు తాదాత్మ్యం చెందుతావో, నీకు మళ్ళీ జన్మ తప్పదు. అందుకని ఏం చేయాలి? 14వ అధ్యాయంలో చెప్తాను ఏం చేయాలో అంటారు. గుణాతీతుడు అయిపో, మూడు గుణాలకి అతీతుడు అయిపో. అది ఎలా సాధ్యం? అది కూడా చెప్తాను, ఎలా సాధ్యమో విను. నాకు సాధ్యం కాదంటావా, గుణాలతోనే ఉంటానంటావా, ఉండు, దుఃఖపడు, బాధపడుతూ ఉంటావు. ఎన్ని బాధలు? ఆరు బాధలు చెప్పాను కదా, షడూర్మయ, ఆకలి, దప్పిక, ఒకటే బాధ. తర్వాత శోక మోహ బాధ. ఏమండి దుఃఖం పోయేటందుకు ఏమైనా చేయండి స్వామిని, ఈ దుఃఖం ఎంత పోతుంది అని. క్లాసులో కూర్చో, విను, అదే పోతుంది. శోకం వలన వచ్చే మోహం, తర్వాత జర వ్యాధి, ముసలితనం వ్యాధి, ఈ బాధలన్నీ మళ్ళీ 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 ఊంబుటు టూంబు, ఊంబుటు టూంబు, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. కనుక సత్సాంగత్యం సద్గ్రంథ పఠనం అదొక్కటే మనం రక్షించేది, ఇంకేది రక్షించదు. భగవద్గీత కించిదధీత, కొంచెం భగవద్గీత కాస్త అర్థమైనా చాలు, శోకం పోతుంది. ఏమండి పోవడం లేదు, 10 సంవత్సరాల నుంచి వస్తుంది, పోతుంది. వింటూ 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 ఉండాలి, ఇంకా పోయే వరకు వినాలి. కనుక మనకి ఇంకా మళ్ళీ జన్మ వద్దు అనుకుంటే ఆ గుణాలతో మనం సంఘం పెట్టుకోకూడదు. ఈ శరీరంలో ఉన్న గుణాలతో అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. ఉపయోగించుకోవచ్చు అంతేకాని వాటిట్లో పడిపోకూడదు. కానీ మనం మన ఈగో ఉంది చూసారా, అది వదలదు, అజ్ఞానం అన్నమాట. అందుకని శాస్త్రం ఏం చెప్తుందంటే ఆ మూడు గుణాలని గుణాలుగా తెలుసుకొని వాటిని వాటిగా చూడు, వాటితో ఒకటి కాకు, అలా చూడగలగాలి. అది గుణాతీత అంటే మిథ్య మాయ ప్రకృతి అది. ఏంటి దానికెందుకు బానిస అయిపోవాలి, నేను అవ్వడం లేదండి, అది అయిపోతున్నది అట్లా. అది అఘటిత ఘటన పటీయసి మాయ, అది మాయ గొప్పతనం. దానికి మనం దాసనం అయిపోయినాం, మాయను మన చేతిలో పెట్టుకోవాలి. ఈశ్వరుడికి స్వామికి నాకు తేడా ఏమిటి? నేను దాసుణ్ణి, ఆయన స్వామి అన్నారు. ఆయన గుణాలకు అతీతుడు, మనం గుణాలకు బానిసనం. గుణాలకు బానిసలైన వాడు మళ్ళీ కష్టపడతాడు. సదసద్యోని జన్మసు, మరి నేనెవరిని అసలు? ఈ గుణాలే నాకు లేవా? నాకు సంబంధం లేదా? పురుష అహం ప్రకృతిస్థ, నేను శరీరంలో ఉన్నప్పుడు ఎవరిని బస్సులో పోతున్నాను, బస్సులో కూర్చుంటే నేను కదులుతానా లేదా? మరి మరి లేవంటారేమిటి? నేను ఉన్నాను కదా ఈ శరీరంలో, మరి బాధలు ఉంటాయి కదా అన్నాడు. ఈ ఆకాశంలో ఇక్కడ ఈ చోటులో ఈ దీన్ని ఏదైనా అంటుతుందా? మనందరం కూర్చున్నాం కదా కాసేపు, తుమ్ముతాం, దగ్గుతాం, ఎన్ని వైరస్ వస్తాయి లోపల నుంచి, ఇవన్నీ పోయి ఈ ఆకాశాన్ని చోటుని ఏమైనా అంటుకుంటాయా? అది అసంగహాన. అలాగే పురుషుడినైన ఆత్మనైన నేను అసంగహ, నాకు ఎవరితో సంబంధం ఉండదు. ఆహా మంచి వాసన కదా మల్లెపూలు అని చెప్పి ఆకాశం కాస్త వాసన తీసుకుంటుందా, టచ్ అవుతుందా? రూపం లేనటువంటి దాన్ని ఏది కూడా అంటుకోలేదు. ఆకాశానికి రూపం లేదు, నీ రూపం. రూపం లేని దానికి ఇది ఎలా అంటుకుంటుంది? అదేవిధంగా ఆత్మనైన నేను రూపం లేని వాడి, నిరూపం, నిర్గుణం, నిరాకారం. కనుక నన్ను ఈ శరీర ధర్మాలు, మనసు ధర్మాలు, ప్రాణధర్మాలు ఇవన్నీ నన్ను అంటవు. కనుక నేనెవరిని? 23వ శ్లోకం.
ఉపద్రష్టానుమంతాచ కద్భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తః దేహేస్మిన్ పురుషః పరః.
అస్మిన్ దేహే పురుషః పరః అన్నారు. ఈ దేహంలో ఉన్నటువంటి పరమాత్మ పురుషః ఈ దేహానికంటే అతీతుడు. దేహంలో ఉంటూనే దేహానికంటే అతీతుడా? అవును, దేహంలో ఉన్నప్పటికీ కూడా ఆయన దేహానికి అతీతుడు, అంటే కాల దేశానికి అతీతుడు. అదేలా సాధ్యం? సాధ్యం. సత్ చిత్తు ఆయన రూపం, ఉనికి ఎరుక. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం. సత్యరూపమైనటువంటి, జ్ఞానరూపమైన, ఉనికి ఎరుక రూపమైన ఆయన ఈ శరీరంలో ఉన్నాడు. పరమే వ్యోమన్ ఈ హృదయంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నేను 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 సాక్షిగా, ఉపద్రష్ట సాక్షిగా ఉన్నాడు. సాక్షిగా ఉన్నాడంటే విట్నెస్ సార్, చూసేవాడిగా ఉన్నాడంతే. చూసేవాడు చూడబడేది వేరే కాదా? సాక్షి అంటే చూసేవాడు, విట్నెస్ సార్. సాక్ష్యం అంటే చూడబడేది, విట్నెస్డ్. ఏమేమి చూస్తున్నాడు? ఈ శరీరం, ఈ శరీర ధర్మాలు, మనస్సు, మనసులో ఆలోచనలు, ఆలోచనలు చెడు ఆలోచనలు, మంచి ఆలోచనలు. ఎరుక ఉందా లేదా? పంటి నొప్పి ఎరుక ఉన్నదా లేదా? ఎందుకు స్వామిని అది గుర్తు చేస్తారు, లేనిదాన్ని అన్నారు. సరే, నడు నొప్పి గుర్తుందా? తల నొప్పి ఎరుక ఉన్నదా లేదా? ఎరుక లేదని కూడా తెలుసు కదా. ఏమంటే మీరు మాట్లాడుతూ ఉంటే మాకు ఏం జ్ఞాపకం లేదని వాళ్ళు కూడా ఉన్నారు క్లాసులో. ఏం జ్ఞాపకం లేకపోయినా పర్వాలేదు, క్లాసు మాత్రం వినుమ్మా అన్న. మనసులో ఉన్న ఆలోచనలు ఎరుక ఉన్నది. మనసులో ఆలోచన లేనిప్పుడు ఏమిటో బ్లాంక్గా ఉందండి, ఏం ఆలోచన లేవండి నాకు అసలు ఇప్పుడు. అది ఎరుకున్నది కదా, అది ఉపద్రష్ట అంటే. అర్థమైందా? శరీరమును కాలు నొప్పి ఎరుక తెలుసు, ఆకలి మహా ఎరుక, దప్పిక ఎరుక. ఎరుక అంటే ఏమిటి తెలుసు. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ అనేది ఎరుక. ఐ నో. ఉపద్రష్ట తెలుసుకునేవాడు తెలుసుకునేబడేదానికంటే వేరు కదా. సాక్ష్యం సాక్షి, కనుక సాక్షినైన నేను ఏదైతే తెలుసుకుంటున్నానో అది నేను కాదు, నాలో లేదు. కనుక ప్రాణమయ కోశంలో ఆకలి దప్పికలు ఉంటాయి, శరీరానికి ముసలితనం మరణం తెలుసుకుంటున్నాను కనుక దానికి ఉంటుంది, నాకు లేదు. మనసులో శోకమోహాలుంటాయి, మనస్సుకి సంబంధించినవి కనుక నేను తెలుసుకుంటున్నాను కనుక నాకు లేవవి. ఇది లాజిక్ చూడండి ఇక్కడ. ఏమండి మీరు చెప్తారు ఈజీగా, నాకు ఆకలి లేదంటారు, దాహం లేదంటారు, పొద్దున్నే మళ్ళీ టిఫిన్ ఇస్తే భిక్ష ఇస్తే తింటున్నారా లేదన్నారు. శరీరం తింటున్నది, తీసుకుంటున్నది, ప్రాణమయ కోశం భుజిస్తున్నది. శోకమోహాలు కూడా మనస్సుకు ఉన్నాయి కానీ నాకు లేవు. ఎలా అంటే నేను తెలుసుకునేవాడిని కనుక దృక్ అహం, అవి దృశ్యం. దృక్ దృష్టేహే అంటే తెలుసుకునేవాడు ఎప్పుడు కూడా తెలుసుకునబడేదానికంటే వేరు. అవన్నీ దూరంగా ఉన్నాయి కాబట్టి ఇది వేరు ఇది వేరని తెలుసండి. శరీరం కొంచెం దగ్గర, అంతే తేడా. మనస్సు కొంచెం ఇంకా అతి దగ్గర. కానీ దగ్గరైనా ఇప్పుడు కళ్ళజోడు పెట్టుకున్నాం దగ్గర కదా అని చెప్పి కళ్ళజోడు నేనవుతానా? కొంతమంది హార్ట్లో స్టెంట్ పెట్టించుకుంటారు. కళ్ళజోడు అంటే ఇంకాస్త బయట ఉన్నది, లోపల ఇప్పుడు ఎముకలు ఏదన్నా ఫ్రాక్చర్ అయితే రాడ్స్ పెడుతున్నారు కదా, మీరే చెప్పండి ఇది న్యాయమా? లోపల రాడ్ పెడితే స్టెంట్ పెడితే నా లోపల ఉన్నది కనుక నేనవుతానా స్టెంట్ని? ఇట్టండి అని చెప్తే కానీ మనకు పాఠం అర్థం కాదు. మరి చూద్దాం, బయటికి కనపడదు అది రాడ్ ఏమిటో, మా చెయ్యి పైకి ఎత్తడం రాడ్ ఉన్నదండి చేతిలో, పైకి ఎత్తడం లేకపోతున్నాను. రాడ్ లోపల ఉన్నంత మాత్రం నా రాడ్ నువ్వు అవుతావా? కాదు కదా. కనుక శరీరం బయట ఉన్నా కళ్ళద్దమైనా, శరీరం లోపల ఉన్న స్టెంట్ అయినా, శరీరం లోపల ఉన్న ఇనుప గడ్డి అయినా నేను కాను. లోపల ఉన్నంత మాత్రం నేను కావాలని లేదు, అవునా? కనుక నేనెవరినండి అన్నాడు. వాటిని అన్నింటినీ తెలుసుకునే ఉపద్రష్ట, విట్నెసర్, సాక్షి చైతన్యం. తర్వాత అనుమంతాచ, నేనే అనుమతినిచ్చేవాడిని, ఆత్మదైన నేను చిదాభాసనిచ్చి, రిఫ్లెక్టెడ్ కాన్షియస్ని ఇచ్చి మనసుకి, దాని ద్వారా స్థూల శరీరాన్ని పనిచేయిస్తూ అనుమతిస్తాను నేను, పర్మిషన్ ఇస్తాను నేను. నేను పర్మిషన్ ఇవ్వకపోతే పనిచేయలేవు. చూసారా? అట్లాంటి నేను ఇప్పుడేమైపోయినాను, చివరికి మహాసంసారినై కూర్చున్నాం. మరణ భయం, ముసలితనం భయం, ఫ్యూచర్ భయం, ఏమైపోతుందో లక్ష లక్షలు కూడబెట్టుకొని ఉన్నాడు. ఏమైపోతుందో, ఎక్కడ చనిపోతానో, ఎక్కడ పడతామో ఎవరికి తెలుస్తుంది? అయినా మనిషికి బాధ. నిన్న ఒక ఆర్టికల్ వచ్చింది హిందూ పేపర్లో, పిల్లలు ఎంటీ నెస్ట్ అనే టాక్, మీరు చదివి ఉంటారు కొంతమంది, హిందూ పేపర్ ఉన్నవాళ్ళు చదివి ఉంటారు. ఎంటీ నెస్ట్, పిల్లలు పుడతారు, పెద్దగా చదివిస్తాం, బాగా చదివించి చదివించి పెద్దవాడు కావాలి మా పిల్లవాడు, బాగా సంపాదించాలి, పెద్ద ఉద్యోగం చేయాలని చెప్పి అమ్మాయిని అబ్బాయిని బాగా చదివించి ఎంత కష్టపడతారో. పిల్లవాడికి పరీక్ష అయితే తల్లి స్కూల్కి పోయి స్కూల్ నుంచి తీసుకొస్తుంది. అంత చదివించి దేనికయ్యా అంటే, బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చూసుకొని పెద్దగా తర్వాత పెద్దగా విదేశాలకు వెళ్ళి పర్యటన చేయి. ఇప్పుడు విదేశాలకు వెళ్ళడానికి వీసా దొరికింది, అబ్బాయి వెళుతున్నాడు, అప్పుడు కళ్ళమన్నీళ్ళు అమ్మకి, అంత కష్టపడి దేనికి, పంపించడానికి కోసమే కదా. ఎంటీ నెస్ట్, ఇల్లు ఖాళీగా ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోతాడు పిల్లవాడు. మరి ఎందుకు బాధపడ్డాం? అప్పుడు వాడిని తయారు చేసిన దానికోసం జీమ్యాట్, ఎంమ్యాట్, మ్యాక్స్, గీక్స్ ఏదో చదివించి అన్ని పరీక్షలు అక్కడికి పంపించడం కోసమే కదా, మళ్ళీ ఇంకెందుకు బాధ అన్నారు. కనుక మనిషి ఎన్నెన్నో చేస్తాడు, ఇవన్నీ చేయడానికి అనుమతి ఇవ్వడానికి కారణం ఏమిటి అంటే చైతన్యం. అనుమంతాచ, చిదాభాసనిచ్చి నేను ఈ శరీరాన్ని పనిచేయిస్తున్నాను. ఈ శరీరం అనుభవిస్తున్నది అన్నీ కూడా, అనుభవించేది జడ శరీరం కాబట్టి అది అనుభవించలేదు నిజంగా. అహంకారం అనుభవిస్తున్నది చిదాభాస, ఆ అహంకారం కూడా తానంతటగా తానుండలేదు, చిత్తు లేకుండా. అర్థమైందే? 5 వేళ్ళు గుర్తున్నాయా మళ్ళీ? చిత్తు, చిదాభాస, స్థూల సూక్ష్మ కారణ శరీరం, ఈ మూడింటిలోనే కదా ఆకలి, దప్పిక, రాగ, ద్వేష, శోకమోహాలు. చిదాభాస రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. కనుక ఆత్మనైన నేను ఇవన్నీ చూస్తూ ఉంటాను, అనుమతి ఇచ్చి, చిదాభాసను ఇచ్చి వాటి యొక్క నాటకాన్ని, పప్పెట్ షో, నేను ఉపద్రష్ట. అవన్నీ ఉండడం వల్ల నేను చూస్తున్నాను. సాక్షి ఉన్నంతసేపే కదా నాకు సాక్షి స్టేటస్, అండి మా అబ్బాయి ఉన్నంతసేపే కదా నేను అమ్మని, అవునా? కనుక సాక్ష్యం ఉన్నంతసేపు నేను సాక్షిని. ఇవి మూడు పోయినాయి అనుకోండి, అప్పుడు నా సాక్షి స్టేటస్ కూడా ఉండదు, అది టెంపరరీ. అప్పుడు నేను సాక్షినా అంటే కాదు, సాక్షిని కూడా కాదు. ఆ శరీరం పనిచేస్తున్నంతసేపు, మూడు శరీరాలు ఉన్నంతసేపు నేను చిదాభాసనిస్తాను, అప్పుడు నేను సాక్షిని. నిజంగా నేను సాక్షిని కూడా కాదు. ఉపద్రష్ట హనుమంతాచ, భర్త భరించేవాడిని నేను. భరించడం అంటే ఈ మూడు ఉండడానికి సస్టైనర్. భర్త భర్త అంటే మా ఆయన ఇంటే ఆయన అని చెప్పి అనకూడదు ఇక్కడ. భర్త అంటే భరించేవాడు భర్త. ఇప్పుడంతా ఉల్టా అండి, భార్య భరిస్తున్నది భర్తని, అందుకని భార్యకే భర్త అని పేరు పెట్టాలి, భర్త్రీ అని పెట్టాలి. ఎందుకండి హస్బెండ్కి భర్త అని పేరు పెట్టారు, అర్థమైందా? ఇప్పుడు అసలు భర్తలందరూ అర్థం చేసుకోవాలి ముందు. భర్త అని పేరు ఎందుకు పెట్టారు నాకు అంటే, భరించేవాడిని కనుక భర్త అని పేరు పెట్టారు. భరించకపోతే ఆ పేరు క్యాన్సిల్ చేసేస్తారు. ఇప్పుడు అసలైన భర్త ఎవరు చెప్పండి మీరే? ఈ లోకల్ భర్త భర్త లేక ఈ సాక్షి చైతన్యం భర్త? అది కనుక ఇప్పుడు సాక్షి చైతన్యం ఎవరు? నా నిజస్వరూపమైన ఆత్మను నేనే భర్తని. దేనికి? చిదాభాసకి భర్తని. చిదాభాస ఉండాలంటే నేనుండాలి. కారణ శరీరం, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం పనిచేయాలంటే నేను చిదాభాసని అనుమతి ఇస్తేనే అవి పనిచేస్తాయి, కనుక నేనే భర్తని. ఒక శరీరమా, రెండు శరీరాలా, భారతదేశంలో మాత్రమా, ప్రపంచం మొత్తం 84 కోట్ల వేల జీవరాశులన్నింటిలో కూడా నేను భర్తని. అటువంటి అధిష్టానాన్ని పోయి నేను ఆర్డినరీ హౌస్ వైఫ్ అండి, నేను ఆర్డినరీ ఎంప్లాయీని అండి, ఏముందండి నా జీవితం అంత కష్టాలేనండి. నువ్వా ఇప్పుడు ఏది నువ్వు? ఈ నాలుగు నువ్వు అనుకుంటే కష్టం. ఇది ప్రకృతి, మాయ, మిథ్య, అనాత్మ. ఇది ఆత్మ, సత్యం. సత్యమైనది ఆత్మ నువ్వనుకోవాలా? మిథ్యా అయినటువంటి, నిజం కానటువంటి, అసత్యమైన, అనృతమైన అనాత్మ నువ్వవుతావా? ఎందుకు బాధపడతావు? ఏమిటోనండి తెలియదు, అజ్ఞానం. అజ్ఞానం వల్ల బాధపడతావు. ఉపద్రష్టాను మంతాచ అనే శ్లోకం తెలియకపోవడం వల్ల బాధపడతావు. చదివితే ఎందుకు బాధ వస్తుంది? చదువుతున్నానండి, చాలాసార్లు విన్నానండి ఈ శ్లోకం. వినవలసిన విధంగా విన్నావా? వినవలసిన విధంగానే విన్నానండి. నీకు కావలసిన అర్హతలతో విన్నావా? అది అయ్యి తప్పై ఉంటుందండి. అప్పుడు అప్పుడు నాకు అంతగా వివేకం లేదు. ఇప్పుడు కొంచెం పెరిగింది. అనగనగ రాగమతి శయ్యుల్లో చునుండి అన్నట్లుగా సరే. ఉపద్రష్ట హనుమంత, ఎవరి ఉపద్రష్ట? నేనే ఆత్మని. ఇప్పుడు నేనే అన్నప్పుడు నేనే దేనికి చూపిస్తూ? స్థూల శరీరాన్ని చూపిస్తున్నా, దాన్ని దాటిపోవాలి. సూక్ష్మ శరీరాన్ని దాటి, కారణ శరీరాన్ని దాటి ఉపద్రష్ట, శరీరాన్ని తెలుసుకుంటున్నవాడు. హనుమంత, చిదాభాసనిచ్చాను. భర్త, వీటిని పోషిస్తున్నాను నేను. భర్త భోక్తాచే, నేనే భోక్తని. ఇక్కడ భోక్త అంటే సాక్షి అని అర్థం. భోక్త అనుభవించేవాడి లాగా. ఇప్పుడు నిప్పు కాల్చిందండి నా చెయ్యి అంటారు. నిప్పు కాలుస్తుందా? నీ చెయ్యి వెళ్ళింది, నువ్వు కాల్చావు. కానీ నువ్వేం చేశావు? నా చెయ్యి వెళ్ళి కాల్చుకుందని కదా చెప్పాలి. చూడండి ఎంత అన్యాయం చేస్తాము మనందరం. ఏమండి నా చెయ్యి నిప్పు దగ్గరికి వెళ్ళి కాల్చుకుందండి అని కదండి చెప్పాలి మీరు. కొంచెం స్లోగా చెప్తా. నిప్పు కాల్చిందండి నా చెయ్యిని. ఆ నిప్పు పేపర్ని కాల్చిందండి. నిప్పు ఇంటిని కాల్చిందండి అని అంటారు. ఈ నిప్పు ఇంటిని కాల్చిందా, ఇల్లు నిప్పు చేత కాల్చబడిందా? నిప్పు ఏమి చేయలేదు పాపం. నిప్పు దగ్గరికి నువ్వు వెళ్ళావు, కాల్చలేదు. అదేవిధంగా ఆత్మ అనేది భోక్త కాదు నిజంగా. ఈ తాదాత్మ్యంగా దగ్గరగా ఉండడం వలన నేను హనుమంత, ఉపద్రష్ట, భర్త అయి ఉంటే నేనేమైంది? నాకు భోక్త అనేది నా తల మీద ఆపాదించారు. భోక్త ఇవ అని రాసుకోండి అక్కడ. ఇవ అనుభవించేవాడి లాగా అన్నది. భోక్తా చే పురుష, నేను శరీరానికి భర్తని ఉపద్రష్టను హనుమంత సాక్షి చైతన్యాన్ని. ఇక్కడ భోక్త అంటే ప్రకాశయతి, ఇల్యూమినేటర్, ఐ ఇల్యూమిన్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్. ఏం ఎక్స్పీరియన్స్? శబ్ద స్పర్శ, శబ్ద అనుభవ, రూప అనుభవ, రుచి అనుభవ, ఈ అనుభవాలన్నింటినీ కూడా నేను ఇల్యూమిన్ చేసేవాడిని, తెలుసుకునేటట్లు చేసేవాడిని అని అర్థం భోక్త అంటే. మహేశ్వర అపి పరమాత్మ. ఇప్పుడు చూడండి, ఇది మహావాక్యం శ్లోకం. ఆ ఆత్మని నేనే అయినప్పుడు ఆ ఆత్మ ఎవరో కాదు, పరమాత్మ. ఈ జీవాత్మ ఎవరు ఇప్పుడు? పరమాత్మ. మహేశ్వర, మహాన్ ఈశ్వర, మహాన్ ఈశ్వర, మహేశ్వర, పరమ ఉత్కృష్ట ఆత్మ. ఎప్పుడైతే ఈ జ్ఞానం వస్తుందో నువ్వు ఉత్కృష్ట ఆత్మవి, లేకపోతే జీవాత్మ, నికృష్ట ఆత్మ, సోహమా దాసోహమా మీ ఇష్టం. ఇప్పుడు డిసైడ్ చేసుకోండి. ఒకడేమో సోహం సోహం అంటాడు, నేనే ఆత్మని, నేనే ఆత్మస్వరూపాన్ని, ఆనందంగా ఆనందో బ్రహ్మ. ఇంకొకడేమో అజ్ఞానంతో బాధపడుతూ దాసోహం తవ దాసోహం తవ దాసోహం, కైలాసంలో ఉన్నావా, వైకుంఠంలో ఉన్నావా, ఎక్కడున్నావు నాయన అంటాడు. ఎవరు? అజ్ఞాని, జీవాత్మ. అసలు ఈ జీవాత్మ ఎవరు? పరమాత్మే. భగవద్గీత క్లాసుకి రాకుండా, వినకుండా, చదవకుండా, గురువు లేకుండా దాసోహం దాసోహం ఉన్నాడు. అదే గురువు దగ్గరికి వస్తే సోహం అయిపోతావు. అర్థమైందే? అది సింపుల్ వేదాంతం. సింపులేనండి, మాకేమో కష్టంగా ఉందంటాం. ఎట్లా ఉంటుంది కష్టంగా? మహేశ్వర. ఇప్పుడు మీరెవరు? హూ ఆర్ యూ అంటే విజిటింగ్ కార్డు ఇస్తాం. ఓకే, ఇవ్వచ్చు, తప్పులేదు. ఇది మా నాన్న వాడు నాకు ఇచ్చిన పేరండి అని చెప్తారు ఊళ్ళలో. చూడండి, మీ పేరేంటంటే సుబ్రహ్మణ్యం అని పిలుస్తారండి, కృష్ణమూర్తి అని పిలుస్తారండి అందరూ అంటారు. అప్పుడు ఇప్పుడు ఎవరన్నా చెప్తున్నారా మాట, నీ పేరేమిటండి? లక్ష్మి అండి నా పేరు అంటా. అక్కడే ఉంది వృద్ధ వ్యవహారం అంటే. పల్లెటూళ్ళల్లో వెనకటి రోజుల్లో ఎవరు కూడా గర్వంతో ఉండేవాళ్ళు కాదు. నన్ను రామారావు అని పిలుస్తారండి, శ్రీనివాస్ అని పిలుస్తారండి. నేను శ్రీనివాసుని కాదు, వాళ్ళు పిలుచుకోవడానికి ఆ పేరు పెట్టుకున్నారు మా అమ్మ నాన్న, మా బంధువులు, చుట్టాలు, ఇరుగు పొరుగు వాళ్ళు. నేను శ్రీనివాసుని కాదు, నేను ఆత్మని. నన్ను పిలవాలి, అందరినీ ఆత్మ ఆత్మ అని పిలుస్తామా? పిలవలేంగా. అందుకని నన్ను పిలుస్తారండి అంట. అక్కడే ఎంత వేదాంతం ఉందో చూశారా? మనకు తెలియదు చిన్నప్పుడు ఈ విషయం, ఇప్పుడు తెలుస్తున్నదా? అందుకనే తండ్రి కూడా నామకరణం చేసేటప్పుడు వేదోసి అంటాడు. నువ్వు ఆత్మస్వరూపానికి. నాకు నలుగురు పిల్లలున్నారు నాయన, పిలవాలి కనుక నీకు ఒక పేరు పెడతాను. ఆత్మ ఆత్మ అని పిలిస్తే అందరూ వస్తారు ఒకేసారి. అందుకని ఇప్పుడు మహేశ్వర, ఉపద్రష్ట, హనుమంత, భోక్త, భర్త, అహం పరమాత్మ అస్మి, అహం జీవాత్మ పరమాత్మ ఏవా. చెప్పగలరా ధైర్యంగా? ఇంకేమిటి స్వామిని సందేహం అనాలి, నో డౌట్ అలా ఉండాలి ముముక్షువులంటే. తర్వాత శ్లోకం 24. ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వథా వర్తమానోపి న స భూయోపి జాయతే న భూయః జాయతే. మళ్ళీ పుట్టడు, మళ్ళీ జన్మంటూ ఉండదు. ఎప్పుడు? ఎప్పుడంటే యహ ఏవం వేత్తి, ఎవరైతే ఈ విధంగా స్వామిని చెప్తున్నటువంటి ఈ మాటలను 40 నిమిషాలుగా వింటున్నారో, 40 నిమిషాలు అయిపోయిందండి ఇప్పటికి, 40 నిమిషాలుగా వింటున్నారో, ఇవాళ కొంచెం అధికం సమయం, వాళ్ళందరూ కూడా యహ ఏవం వేత్తి, ఎవరైతే ఈ విధంగా అర్థం చేసుకుంటారో, ఏమిటి 23వ శ్లోకాన్ని, ఉపద్రష్ట హనుమంత భర్త భోక్త మహేశ్వర పరమాత్మ ఇది అహం, ఎవరైతే తెలుసుకుంటారో, అప్పుడు ఆ ఎవరనే దాంట్లో మీరు ఉండాలి. అవునా? నా గురించి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ, నా గురించే చెప్తున్నాడు. ఎవరైతే తెలుసుకుంటారో, ఏమిటి తెలుసుకుంటారు, ప్రకృతించ గుణై సహా, ప్రకృతిని, మాయా ప్రకృతి శరీరం, 3 శరీరాలను గుణాలతో సహా అన్నారు. సత్వగుణ రజోగుణ తమోగుణాత్మిక శరీరత్రయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో ఈ విధంగా గుణై సహా, గుణములతో కలిపి. కనుక మనలో సత్వగుణం రజోగుణం తమోగుణం ఉన్నా కూడా ఇదంతా ఈ శరీరానిది అని వదిలేసేయండి, అంతేగాని నాలో ఎందుకు ఈ గుణం ఉంది అనకూడదు. మళ్ళీ నాలో అంటే మళ్ళీ నీ గుణాలను నువ్వు తీసుకున్నట్లే, కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి అటు ఇటు. ఒకవేళ తమోగుణం ఎక్కువ ఉంటే తగ్గించుకుంటాం, రజోగుణంలోకి వెళ్తాం, రజోగుణం సత్వగుణం ఓకే, అంతేగాని ఈ గుణాలు ఎందుకున్నాయి నాకు, అసలు నువ్వు గుణాలకి సంబంధమే లేదు. ఆ గుణాలు శరీరానివి, మనస్వి, అహంకారాన్ని. కనుక వాటిని స్వామీజీ అంటారు నైబరైజేషన్. ఇరుగు పొరుగు వాళ్ళని ఎట్లా చూస్తాం, ఇలా చూస్తాం దూరంగా అట్లా, మనకేమిటి, ఏమైతే ఏముంది వాళ్ళ ఇంట్లో, మనకేంటి సంబంధం, అలా చూడాలి గుణాలని. అప్పుడు ఇన్స్పైట్ ఆఫ్, భార్యాభర్తలు 35 ఏళ్ళు అయిన తర్వాత, 40 ఏళ్ళ తర్వాత అడ్జస్ట్ అయిపోతారు. ఇన్స్పైట్ ఆఫ్ వాళ్ళ స్వభావం బాగా అడ్జస్ట్ అయిపోతారు అన్నారు. అట్లాగే మనం కూడా జ్ఞానం వచ్చిన తర్వాత ఇన్స్పైట్ ఆఫ్ దిస్ బాడీ గుణాలు మనం కూడా సాక్షిగా ఉంటాం. ఇంకా మనల్ని బాధించవు, అవి మిథ్య, అవి వాటి మారుతూ పోతూనే ఉంటూనే ఉంటాయి. ఆ మిథ్య అయిన దానికి సత్యత్వాన్ని ఇవ్వకూడదు మనం. అందుకని ఎప్పుడు కూడా అలా ద్రష్టగా ఉండాలి. గుణై సహా యహ ఏవం వేత్తి, ఏవం ఈ విధంగా అన్నారు, నీ ఇష్టం వచ్చినట్టుగా తెలుసుకోవడం కాదు, ఇప్పుడు స్వామిని చెప్పినట్లుగా తెలుసుకోవాలి. ఏం చెప్పారంటే శంకరాచార్యుల వారు చక్కగా వివరించి చెప్పారు. శంకరాచార్యుల వారు ఎలా చెప్పారు, ఉపనిషత్తుల్లో బాగా వివరంగా చెప్పబడిన దాన్ని ఆయన చెప్పారు మనకు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ చెప్పిందని శంకరాచార్యుల వారు చెప్పారు, శంకరాచార్యుల వారు చెప్పిందని మా గురుగారు చెప్పారు, మా గురుగారు చెప్పిందని నేను మీకు చెప్తున్నాను. అది నేర్చుకునే పద్ధతి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళ దగ్గర పోయి వినడం, ఎవరైనా మా గీతే కదండి, భగవద్గీతే కదండి అని అనకూడదు. సంప్రదాయం పద్ధతి ఉంటుంది దానికి. మీ పిల్లల్ని ఫిజిక్స్ దగ్గర మాస్టర్ దగ్గర పంపించేటప్పుడు ఎక్కడ చదువుకున్నారు ఆయన, ఆయన లెక్చరర్ ఎవరు అడుగుతారా లేదా? మరి ఇక్కడ మాత్రం భగవద్గీతకు మాత్రం ఎవరైనా పర్వాలేదు. మన పిల్లలు ఫిజిక్స్ కెమిస్ట్రీకి మాత్రం గోల్డ్ మెడలిస్ట్ కావాలి మనకు. అదెట్లా, ఇది కూడా అంతే. ఆత్మవిద్య కూడా బాగా చదువుకున్న ఒక గురువు దగ్గర చదువుకున్నటువంటి సంప్రదాయ గురువు దగ్గర చదవాలి. అది తెలియడానికి 10 సంవత్సరాలు చదవాలి గురువు దగ్గర. ఎవరు సంప్రదాయ గురువు ఎవరు గురువు కాదని కూడా తెలియదు జనానికి. అందుకని అందరూ ఆత్మ విషయాన్ని చక్కగా చెప్పలేరు. ఆశ్చర్యో వక్త, వెరీ డిఫికల్ట్. సరే, ఏమిటి ఫలం అంటే, సర్వథా వర్తమానోపి, ఎక్కడన్నా ఉండనివ్వండి, ఏ ఉద్యోగం అన్నా చేయనివ్వండి, ఏ డ్రెస్ అన్నా వేసుకోనివ్వండి, హౌస్ వైఫ్గా ఉంటావో, సన్యాసిగా ఉంటావో, బ్రహ్మచారిగా ఉంటావో, ఎక్కడన్నా ఉండు, ఏ భాష అయినా కావచ్చు, ఏ దేశం అయినా ఉండొచ్చు, టీషర్టే వేసుకుంటావో, కోటే వేసుకుంటావో, అసలు షర్టే వేసుకో, ఎలా ఉన్నా, ఎక్కడున్నా, ఏమి తిన్నా, ఏం చేసినా కూడా సర్వథా వర్తమానోపి సహ న భూయః జాయతే, మళ్ళీ జన్మించడు అంటే నాకు జన్మే లేదని తెలుసుకుంటాడు. ఇప్పుడే జన్మ లేకపోతే ఇంకా మళ్ళీ జన్మేమిటి? అది అక్కడ మళ్ళీ పుట్టాడంటే అబ్బా హాయ్ అని అనకూడదు. అది అర్థం కాలేదని అర్థం, శాస్త్రం అర్థం కాలేదని అర్థం. ఇంకా పుట్టామండి, అబ్బా మరి ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఇప్పుడే జన్మ లేదు నాకు, ఇంకా తర్వాత జన్మ ఏమిటి? అది భూయహన్న జాయతే అంటే నాకు జన్మ లేదు అని తెలుసుకుంటాడు. ఇంకా పునర్జన్మ అనేది నో క్వశ్చన్, అది జ్ఞానం అంటే. తర్వాత ఊరికి శ్లోకం చదువుతాం, 25.
ధ్యానీనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే.
సో క్రిందటి శ్లోకంతో ప్రకృతి పురుష అయిపోయింది. అర్జునుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పేశారు కృష్ణ పరమాత్మ. ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా నేను ఆత్మస్వరూపాన్ని క్షేత్రజ్ఞ పురుష జ్ఞేయం బ్రహ్మ అహం అని తెలుసుకోవాలంటే మార్గం ఏమిటి అంటే, 25 నుంచి 35 దాకా అంటే చివరి శ్లోకం దాకా సాధనాలు, ఆ సాధనల వలన జ్ఞానయోగ్యత, జ్ఞానయోగ్యత వలన జ్ఞానం ప్రాప్తి, జ్ఞాన ప్రాప్తి వలన జ్ఞాన ఫలం. సాధనలు ఫలాన్ని గురించి చెప్పబోతున్నారు. 3 సాధనలు మనకు తెలిసినవే, మళ్ళీ వివరంగా చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. కర్మయోగ మొదటి సాధనం, ధ్యానయోగ 2వ సాధనం, సాంఖ్యయోగ 3వ సాధనం. ఇవేమిటి అనేది వివరంగా మనం వచ్చే వారం చూస్తాం.
పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.